రికార్డింగ్ నంబర్ 3. మాస్టర్ ఈకే వ్రాసిన పురాణ పురుషుడు అనేటటువంటి గ్రంథం మనం చదువుకుంటూ ఉన్నాము. ఇప్పుడు 3rd చాప్టర్కి వచ్చాము. వైశాఖ మాసపు గ్రీష్మాతపముల మధ్యాహ్న కాంతులలో హస్తినాపురము పైనున్న ఆకాశము నిప్పంటుకొనుచున్న నీలపట కుటీరము వలె ఉన్నది. మహత్తరమైన ఆకాశపట కుటీరమును నిల్పుటకు పోటీ పెట్టిన 4 మహాశిల్ప స్తంభముల వలె రాజభవన గోపురములు నిలబడి నింగిడొక్కలలోనికి సూదుల వలె గుచ్చుకొనుచున్నవి. గోపుర శిఖరాగ్రములపై ఉన్న బంగారు కుంభములపైని సూదుల వలె కాంతులు మధ్యాహ్నపు మండుటెండలో మిలమిలలాడుచు కరగిపోవుచున్నట్లున్నవి. గోపుర శాత కుంభముల నుండి మధ్యాహ్న వేళను తెలుపు నగారా మ్రోతలు నలుదిక్కులలో గర్జించుచున్నవి. దక్షిణ గోపురమున సింహము, పశ్చిమ గోపురమున గృధము, తూర్పు గోపురమున వృషభము, ఉత్తర గోపురమున కుంభము ధరించిన నరుడు ప్రాకారమునకెదురుగా సింహద్వారముల పైన చెక్కబడి ఉన్నవి. ఒక్కొక్క సింహద్వారమునకు ముందు ఇరుదెశల మదపుటేనుగులు నిలబడి ఘీంకరించుచున్నవి. వాని వీపులపై నిలిపిన రాండోళ్లు భాంకారములు చేయుచున్నవి. ద్వారములకడ పెద్ద ఈటెలు ధరించి నేత్రహస్తులు అప్రమత్తులై కవచములు ధరించి కంచు విగ్రహముల వలె నిలబడి ఉండిరి. రాజప్రసాదము చుట్టూను 2 తాటి చెట్ల ఎత్తున నిర్మింపబడిన ప్రాకారము 10 అడుగుల మందము కలిగి భూమికి రక్షగా నిలబడినట్లు మహావైశాల్యము చెంది ఉన్నది. ప్రాకారము చుట్టూను 100 అడుగులు వెడల్పు గల కందకము తెలియని లోతులు గలది అయి ప్రవహించుచుండును. అందు కొన్ని 100 పెంపుడు మొసళ్ళు నోళ్లు తెరచుకొని తేలుచూ మునుగుచూ ఈదులాడుచుండును. వానికి నిత్యము ఆహారము పెట్టి పోషించు పరిచారకుల కుటుంబములు కలవు. రాజప్రసాదము లోపలి భవన భాగములన్నీ శిల్పచిత్ర కళామయములు. ద్వారములకు ఇరుపార్శ్వముల యందును పూర్వరాజవంశముల చరిత్ర చిత్రముల శిల్పము చేయబడిన ఏనుగుదంతములు అమర్పబడి ఉన్నవి. ఆ భవనశాలలో రంగుల పాలరాతి నేలపై మెత్తని రత్నకంబళములు పరచి ఉన్నవి. వాని అంచులు బంగారు జరీపోగులతో అల్లిక చేయబడినవి. ఒక శాలలో నుండి దక్షిణమున కేటవాలుగా సువిశాలమైన దారుమయ సోపాన పంక్తి ఉన్నది. నునుపు చేయబడిన నల్లని కొయ్యతో చెక్కిన సోపానములపై పాదము పెట్టినచో మెట్టునందు ప్రతిబింబించును. బలిష్టమై వ్యాయామ కర్కశమైన పాదద్వంద్వమొకటి బంగారు నీరు తీసిన శిల్పి పనితనము వలె ఉండియు సజీవమై మెట్లెక్కుచున్నది. మెత్తని పులి చర్మపు పాదరక్షలను మెల్లగా వెడిచి ఆ పాదములు మెట్లను వెదకి కొనుచూ మెట్లెక్కుచున్నవి. పాదములకు కన్నులున్నట్లు ఆ పాదములే మెట్లను గమనించుకొని ఎక్కుచున్నవి. సన్నని జిలుగుటు తెరియము కుడిచేతి ముంజేతి నుండి దిగువకు వ్రేలాడుచు మెట్లపై జీరాడుచున్నది. ఆ ముంజేతిని పట్టుకొని ఒక నడివయస్సు పరిచారిక అపూర్వ సౌందర్యవతి అతని ప్రక్కనే నడుచుచున్నది. ఆజానుబాహువు కిరీట కుండలధారి అగు ఆ మూర్తి నడివయస్సువాడు స్ఫురద్రూపి అయి చిక్కగా తీర్చిదిద్దిన కనుబొమలతో తిర్యగ్గతములైన 3 ముడుతలు గల విశాల ఫాలభాగముతో సుందరమైన పలువరుసతో నడుచుచున్న ఆ రాజపురుషుని భుజములు మాంసములై వక్షస్థలము విశాలమైన సింహద్వారము వలె ఉండెను. అతడు మందగంభీర గమనమున మెట్లెక్కుచూ పూర్తి అయినంతలో మేడ మీద నుండి ఎదురువచ్చిన మరి ఒక ప్రసన్న గంభీర పురుషాకృతి ఆదరించి చెయ్యి పట్టుకొని చిరంజీవి ఇటు నాతో నడిచిరమ్ము అని వెంట నడిపించుకొని వచ్చెను. వచ్చి ఒక మెత్తని ఉన్నతాసనమున కూర్చుండబెట్టెను. తానును సమీపమున మరి ఒక ఉన్నతాసనమున కూర్చుండెను. అతడు కన్నెత్తి చూడగా పరిచారిక వినయముతో శిరస్సు వంచి మేలి ముసుగు సవరించుకొని వెనుకకు నడచుచు మెట్లు దిగిపోయెను. వెంటనే అతడు తన శిరస్సుపైనున్న కిరీటమును తీసి దారువేదికపై ఉంచుచు ఇట్లనెను, అంబికేయ, ఇందెవరునూ లేరు. ఇక నీవు నిన్న సూచించిన కోశాభివృద్ధి పథకమును వివరింపుము. ధృతరాష్ట్రుడు, తండ్రి గాంగేయ, నా భావములెంత నూతనములో అంత విచిత్రములు. నేటి నా కోశాభివృద్ధి ప్రణాళిక కూడా నూతనమైనది, మీకు మొదట నచ్చకపోవచ్చును. భీష్ముడు చిటికి నెవేలితో గడ్డము దువ్వుకొనుచూ ఇట్లనెను, నీ ఆంతర్యము మొదటి నుండియు నేనెరిగినదే. నీ జననము నుండి జరుగుచున్న సన్నివేశములన్నీ మానవ ప్రయత్నమునకు అధీనములు కావు, దైవ ప్రేరితములై దొరలి వచ్చుచున్నవి. నీ జననము, రాజ్యప్రాప్తి, వివాహము, సంతాన ప్రాప్తి అసంభావ్యములైన సంఘటనలే. అందునకు రాజ్యము లేదనుకొంటిమి, నీవు చక్రవర్తివైతివి. నీ తండ్రికి వంశము లేదనుకొంటిమి, నీవు జన్మించితివి. కన్నులు లేనివానికి వివాహము కాదు అనుకొంటిమి. అపూర్వ సౌందర్యవతి, పతివ్రత, శిరోమణి, గాంధార రాజపుత్రి నీకు పట్టమహిషి అయినది. కారణజన్ముడు, చిరంజీవి, శాశ్వత ధర్మమూర్తి అయిన మైత్రేయ మహర్షి నీకు మేనమామ. అతని ప్రజ్ఞా దురంధరత్వము నీకబ్బునేమో అని తలచితిని. నీది స్వతంత్ర తీవ్ర బుద్ధి, అట్టి నీ బుద్ధిబలము భరతభూమికి ధర్మ మార్గమును నిర్దేశింపవలెనని ఇంకను ఆశపడుచున్నాను. నేను ధర్మరక్షణ చేసి తీర్చిదిద్దవలసిన కురు సామ్రాజ్యము నీకు సంక్రమించినది, దానికి నేను సంతోషపడునట్లుగా నీ కోశాగార వృద్ధి ప్రణాళికను వివరింపుము. చేతి వ్రేళ్లతో తడిమి ఉత్తరీయమును సవరించుకొనుచు ధృతరాష్ట్రుడు ఇట్లనెను, తండ్రి, నా ఈ మార్గములు పూర్వమెవ్వరునూ సంతరించినవి కావు. మొట్టమొదటగా హస్తినయందలి మహాధనికులగు వణిగ్వరులపై పన్నుల అధికారులను పంపి భయపెట్టి తిని, దానితో కాళ్లబేరమునకు వచ్చిన ఆ వణిగ్వరుల సువర్ణ సంపదలో సగము ప్రభుత్వము వశపరుచుకొనినది. నూతన యంత్రాగారముల వాణిజ్యమును ఆ వణిగ్వరులకు వాగ్దానము చేయించి తిని, వాణిజ్య నూతన భవన నిర్మాణములకై వారికి నగరములందు గ్రామములందు గల భూములను కర్షకుల చేత పురజనుల చేత విక్రయము చేయించి తిని, దానితో వాణిజ్య నిపుణులపై ప్రజలకు అసంతృప్తి అంకురించినది. స్వాధీనము చేసుకున్న సువర్ణములలో నాలుగవ వంతు ఆ ప్రజలకు పరిహారముగా ఇప్పించి తిని, దానితో వారికి రాజభక్తి పెరిగినది. కొలది సంవత్సరములలో వాణిజ్యము ప్రభుత్వము చేతిలో ఉండును. భీష్ముడు, కొలది సంవత్సరములలో అనగా నీ జ్యేష్ఠపుత్రుడు రాజార్హుడగు సరికి అని నీ పరిగణనము కావచ్చును. ధృతరాష్ట్రుడు, నా తమ్ముడు పాండురాజు పుత్రుడు జ్యేష్ఠుడు కదా, ఎవరి భవితవ్యం ఎట్లున్నదో దానికేమి? నేను ధనాగారమును వృద్ధి చేయుట రాజ్యక్షేమము కొరకే అను నమ్మకము మీకు కలగలేదా? భీష్ముడు, రాజ్యక్షేమము కోరినవారు వణిగ్వరులను ప్రజలను మోసపుచ్చుటకు అవకాశము లేదు. నీ వెనుకనున్న కాలమే నిన్ను నడిపించుచున్నది, నీ ప్రణాళికను ఇంకనూ వివరింపుము. ధృతరాష్ట్రుడు, ఇంతవరకు పాడి పంటలను అనుభవించుచు గ్రామ ప్రజలు సర్వస్వతంత్రులుగా తమ సంపదకు తామే ప్రభువులై వ్యవహరించుచున్నారు. తేరగా సుఖములను అనుభవించువారు ప్రభుత్వమునకు విధేయులగుట ఎట్లు? మన పూర్వ పరిపాలనా విధానమున పశుపాలక కర్షక జనముల నుండి పన్ను గ్రహించుట ఎందులకో అశ్రద్ధ చేయబడినది. ఇక వారిపై ప్రభుత్వాధికారం ఎట్లు పనిచేయును? కనుక గ్రామములలోని పశుగణముల పాలకులకును కర్షకులకును పన్నులు విధించి తిని, దానిని సేకరించుటకై గ్రామములయందు నూతనాధికారులను నియమించి తిని, వారిపై అధికారము నగర రక్షకులకు అప్పగించి తిని. భీష్ముడు, నీది బహుముఖ ప్రజ్ఞ, దీనితో గ్రామాధికారులకును గ్రామ ప్రజలకును భేదము పుట్టును, అభియోగములు ఎక్కువగును. దాని కొరకై నీవు న్యాయస్థానముల సంఖ్యను పెంచగలవు, ప్రజలు నీచే కుటిల తంత్రమున సుశిక్షితులు కాగలరు. ధృతరాష్ట్రుడు, మీరు నన్ను అపార్థము చేసుకొనుచున్నారు. ప్రజలకు సౌకర్యములను పెంచుటకే కదా ఇన్ని ప్రణాళికలను. గ్రామములయందు నగరములయందు బాటలు చెరువులు తోటలు విద్యాలయ భవనములు సమావేశ భవనములు నిర్మాణము చేయబడును. భీష్ముడు, దాని కొరకు నిర్మాణ శాఖ ఒకటి స్థాపింపబడును. అందల అధికారులు ప్రజలను దోచుకొని తిందురు. సజీవులైన ప్రజలను దోచి నిర్జీవములైన మహాభవనముల నిర్మాణము చేయుట ప్రజలకు క్షామకరమే గాని క్షేమకరము కాదు. ఆశ్రమ జీవితమున గ్రామ జీవితమున ప్రజలు విద్యాసంపన్నులై పాడి పంటలను సేవించినచో ద్రవ్యమునకు తక్కువ వినియోగము సంపదకు ఎక్కువ వినియోగము కలుగును. నిర్మాణ శాఖ ప్రబలుట వలన ద్రవ్యమునకు ఎక్కువ వినియోగము సంపదకు తక్కువ వినియోగము కలుగును. సంపదపై ఆధారము తగ్గును, ద్రవ్యముపై ఆశ పెరుగును. దానితో నరశక్తి కన్నా ద్రవ్యశక్తి ఎక్కువగును. ప్రజలమ్ముడు పోవుట నేర్చుకుందురు. ఇంతవరకు కాలచక్రము నీ రూపమున దొరలి వచ్చుచున్నది. కానిమ్ము, కాలచక్ర భ్రమణము చక్కదిద్దు. భగవంతుడెవడైనా దిగిరావలసిన కాలం ఆసన్నమైనది. కనుకనే కాబోలు మధురాపురాధీశ్వర కుమారుడగు కంసునకు ఆకాశవాణి వినిపించినది. అతని సోదరుని పుత్రిక దేవకి అష్టమగర్భమున జన్మించువాడు అతనిని సంహరించునట. అష్టమగర్భ సంభూతుడుగా అంతర్యామి అయిన పురాణ పురుషుడు దిగివచ్చునని మీ తాత పరాశరులు ఒక పొడుపు కథ చెప్పినట్లు జ్ఞాపకము. ధృతరాష్ట్రుడు, పెద్దల మాటపై మాకును గౌరవమున్నది. కానీ మా సందేహము తీర్పని వాక్కులను నేను గౌరవింపజాలను. అంతర్యామి పురుషుడని ఒకడుండుట సత్యమైనచో అతడు సకల సృష్టి స్వరూపుడని వేదములు ఘోషించుచున్నవి. వేదములను ప్రమాణముగా నమ్మినను అతడొక గర్భమున దేహముతో జన్మించునను మాటకు ప్రమాణము లేదు. భీష్ముడు, అయినచో ఈ జీవులందరూ ఎచ్చటి నుండి పుట్టుచున్నారు? వారి తల్లిదండ్రుల నుండి. భీష్ముడు, వారెచ్చటి నుండి పుట్టుచున్నారు? ధృతరాష్ట్రుడు, వారి తల్లిదండ్రుల నుండి. కామము హేతువుగా తల్లిదండ్రులకు బిడ్డలు పుట్టుచున్నారు. ఇట్లు హేతువు కనిపించుచుండగా హేతువులేని వాదము నంగీకరించుటకు నా మనస్సు ఒప్పదు. భీష్ముడు, పోని, నీవు చెప్పినదే సత్యము అనుకొనుము. అయినను ఎవరి దారాపుత్రులపై వారికి మమకారములుండును గదా. వారిని పరిపాలించు అధికారము నీకెవరిచ్చిరి? ధృతరాష్ట్రుడు, ఎవరి మరి మమకారమే వారికి అధికారం ఇచ్చును. భీష్ముడు, నీ దారాపుత్రులపై మమకారము నీకు అధికారమిచ్చినదందువా? నీకు అధికారమిచ్చినది నా రాజ్య పరిత్యాగము. నాకట్టి మమకారము లేదు కనుక నీవిట్లు పొరబడుట సాధ్యమైనది. నా రాజ్యమును నేను మరల స్వీకరించి పరిపాలించినచో నీవేమి చేయగలవు? తల్లి సత్యవతి ఇంకనూ జీవించియే ఉన్నది. ఆమె మాటలను పెడచెవిని పెట్టి తిని కాని రాజధర్మమైన ప్రజాక్షేమమును నాడు గ్రహింపలేకపోయి తిని. అప్పటి నా కుర్రబుద్ధికి తల్లిగారి ధర్మదర్శనము అంతుపట్టలేదు. ధృతరాష్ట్రుడు, ఇప్పుడు చేయి దాటిపోయినది. తండ్రి, నేనరిగిన ఒక సత్యమును వివరించదను వినుము. అధికారం ఒక్కమారే నరుని వరించుటకు వచ్చును. చేయి జారిన వానికి అందదు. భీష్ముడు, అధికారం ఒక పాత్రతగా బాధ్యతగా గమనింపక చేజిక్కిన అవకాశముగా ఆశపడు. నీ భవితవ్యమెట్లుండునో ఊహింపలేకున్నాను. నీ భవిష్యత్తుపై నాకు మమకారము లేదు. కానీ నేడు దేశ భవిష్యత్తు నీ భవిష్యత్తుతో పీఠముడి పడినది. దానిని త్రెంపుటకు పురాణ పురుషుడే దిగిరావలను. నాయన, అంబికేయ, జీవులలో అంతర్యామి అయిన పురుషునకు కనులును చెవులును లేవని భ్రమపడుచున్నావు. వానికి లేని మనస్సు ఇంద్రియములు నీకెట్లు సంక్రమించినవి? వానిది కాకుండా రాజ్యము నీదిగా ఎట్లైనది? అందరిలో అన్నిటిలో ఉండి చూచుచున్నవాడు ఆవశ్యకములైన దేహములతో సమయము వచ్చినప్పుడు దిగివచ్చి ధర్మరక్షణము చేయునని మరువకుము. థర్డ్ చాప్టర్ అయిపోయింది.